ప్రియమైన ఆత్మకం చూడారు. అసలు భక్తి అంటే లోపలన్న వస్తువు చోట అనుసంధానం కలిగి ఉంటున్నాం. భక్తి నామం చేయొచ్చు, రామనామం, శివనామం, కృష్ణనామం ఇష్టం అయితే అది చేయొచ్చు. మన మతంలో అనేక రూపాలు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి. అనేక మంది అనేక రూపాలను ఆరాధిస్తూ ఉంటారు. ఎందుకు ఆరాధిస్తారంటే ఉపాసన కోసం, మనస్సు నిలబెట్టడం కోసం. విగ్రహం వల్ల నిగ్రహం రావాలని. అంటే మనం పూజ చేసినా, ఇప్పుడు సప్త సప్తాహాలు చేసినా, దేవుడికి కళ్యాణం చేసినా, ఏది చేసినా ఆ దేవుడిని మనమే అలంకరించి, దేవుడికి మనమే అభిషేకం చేసి, ఏదో నాకు ఇది కావాలి అది కావాలని ఆ దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. నిజమైన దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం ఒక రూపం ఇచ్చి, ఆ దేవుడికి ఒక రూపం ఇచ్చి మనకు కావలసినవన్నీ అడుగుతూ ఉంటాం. అంటే బయట విగ్రహాలను వీటిని ఆరాధించడం ఏంటంటే, ఆ విగ్రహం ఈ శరీరం ఎంత నిజమో ఆ విగ్రహాలు కూడా అంతే నిజం. పుణ్యాలు పాపాలు, రాబోయే జన్మలు, ఈ నరకాలు స్వర్గాలు ఎంత నిజమో బాహ్యంగా ఉన్న దేవతలు కూడా అంతే నిజం. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒకే ఒక్క విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, అది బయట ఏమీ లేదు. నేను చెప్పే మాట మీకు నచ్చినా నచ్చకపోయినా విషయం చెప్పుంటే, తర్వాత ఇంకో 10 సంవత్సరాలైనా కేశవరంలో నాన్నగారు ఇలా చెప్పారని, తాత్కాలికంగా నేను చెప్పే మాట మీరు వెగటొచ్చినా మీకు, తర్వాత ఎప్పుడో నాన్నగారు వచ్చారు 10 సంవత్సరాల పూర్వం కేశవరం అని చెప్పారు, ఎప్పటికప్పుడు ఆ మాట మీరు అందిపుచ్చుకుంటారని నేను చెప్తున్నాను. ఈ పూజలు జపాలు అన్నీ ఎందుకంటే మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కోసం సహాయపడతాయి. అయితే పుణ్యం రాదంటే పుణ్యం వస్తున్నది వ్యవహారికం, భౌతికం. ఆ పుణ్యం మనకు సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. అలాగే మనం ఏదైనా పాపం చేస్తే దుఃఖరూపంలో అది ఉండదు, ఇది ఉండదు. పుణ్యం కూడా ఎప్పుడు ఉండదు, పాపం కూడా ఎప్పుడు. పాపం దుఃఖరూపంలో ఖర్చు అయిపోతుంది, పుణ్యం సుఖరూపంలో ఖర్చు అయిపోతుంది. అయితే ఇవన్నీ ఈ చావులు ఎంతో, ఈ పుట్టుకలు అని ఎంత నిజమో, అయ్యా అంతే నిజం. ఈ చావులు పుట్టుకలు ఎంత నిజమో, ఈ పుణ్యపాపాలు కూడా అంతే నిజం. వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు. శరీరం ఏదో రోజున మరణిస్తుంది, శరీరం ఏదో రోజున మరణిస్తుంది. ఈ మధ్యన కొంతమంది అంటున్నారు 200 సంవత్సరాలు జీవించేలా చేస్తాం, 300 సంవత్సరాలు జీవించేలా చేస్తాం. అదే ఇప్పుడు మామూలుగా అనుకున్న దానికంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతికితేనే చూసి వాళ్ళు ఎవడం లేరు. 200 సంవత్సరాలు బతికే ఏం చేస్తాం మనం? అది 90 ఏళ్ళు దాటాకి వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా, వలకాడు ఎప్పుడు రమ్మంటారు, వీళ్ళు ఇప్పుడు ఏడ్చి పెడతారా అని అనుకుంటారు. వెనకాల మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మా ముసలమ్మ చచ్చిపోతే గది ఖాళీ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. అది 100 సంవత్సరాలకి ఇన్ని సమస్యలు వస్తాయంటే, 100 సంవత్సరాలు బతికితే 90 సమస్యలు వస్తున్నాయి. చాలా సమస్యలు. ఇంకా 200 సంవత్సరాలు బతికిలా మేము చేస్తామని ఈ మధ్యన మెడిసిన్ చెబుతాను. ఇంకా అప్పుడు ఎన్ని సాంఘిక సమస్యలు వస్తాయో, ఇంకా సాంఘిక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఇంతకీ మీకు చెప్పేది ఏంటంటే, శరీరం మరణించడం పుట్టడం అందులో ఏమీ లేదు. శరీరం మరణించడంలో ఎవరికి జ్ఞానం రాదు. శరీరం మరణించడానికి ఏమి సాధన చేయక్కర్లేదు. అది మమ్మల్ని ఏదో రోజున మరణిస్తుంది, దానికి ఏమి సాధన చేయక్కర్లేదు. మరి జ్ఞానం ఎవరికి వస్తుందంటే, శరీరం ఉండగా, శరీరం శ్మశానానికి వెళ్ళకముందు ఎవరి మనస్సు అయితే మరణించిందో, ఎవరి అహంభావన అయితే మరణించిందో, వాళ్ళకి ఎక్కడన్నా వస్తువు ప్రత్యక్షం. శరీరం మరణించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఏమి లేదు శరీరంలో, ఏమి లేదు గొల్ల. ఈ శరీరం నాదని నేను ఎవరు, ఈ శరీరం నాదని నేను చెప్పే లోపల మనస్సు చెబుతుంది, జీవుడు చెప్తాడు ఈ శరీరం నాదని. ఆ జీవుని బాగు చేసుకోవటానికి మనం ఈ సప్తసప్తాహాలైనా, లేకపోతే గుడి కట్టించినా, అర్చన చేసినా, ఏదైనా జపం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా లోపల జీవుణ్ణి, ఆ మనస్సుని బాగు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు. మన రోజు శరీరం, మన రోజు స్నానం చేస్తాం, ఒక పూట రెండు పూటలు కాబట్టి ఒక పూటైనా చేస్తాం శరీరం పారిశుద్ధ్యం కోసం. అలాగే ఈ ప్రార్థన, ఈ జపం ఎందుకంటే మనస్సును స్నానం చేయించడం కోసం. అది సృష్టి అనేది ఏమీ లేదు అసలు. అయితే మనకు ఉన్నట్టు కనిపిస్తాం. అహంభావం లేకుండా మనిషి ఉండడు. అహంభావం లేకుండా మనిషి, అహంభావన ఉంటే మనిషి, అహంభావన పోతే మహర్షి. మరి ఎంతమంది కూర్చున్నావు ఇందులో? ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అధికారం ఉన్న వాళ్ళు ఉంటారు, అధికారం లేని వాళ్ళు ఉంటారు. ఇందులో అహంభావం లేని మనిషిని ఒక్కడిని చూపించాలి. అంటే ఈ నాలుగు గోడల మధ్యనే కాదు, అలా అహంభావం లేకుండా మనిషి ఉండడు. అలా ప్రపంచం అనేది లేదనే లేదు. అదేంటంటే ప్రపంచం మన అహంభావమే ప్రపంచం కింద కనిపిస్తుంది. బయట అసలు ఏం లేదు, లోపల ఉన్నదే బయట కనిపిస్తాం. బయట ఏమి లేదు, మనకు లోపల ఉన్నది బయట కనిపిస్తూ ఉంటుంది. అంచేగా మీరు ఏది చేయండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, అసలు గురి ఎక్కడ పెట్టాలి మనం తొలగించుకోవాల్సిందే. ఇప్పుడు మనం కేశవరం వచ్చాం, ఎవరైనా బంధువులు ఉంటే ఇంటే వెళ్తాం, స్నేహితులు ఉంటే వెళ్తాం, ఎవరినైనా పలకరిస్తాం, కానీ ఇక్కడికి వచ్చిన పని మర్చిపోకూడదు. ఈ సత్సంగ సమావేశానికి వచ్చామని మర్చిపోకూడదు. అలాగే ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ ఎత్త మీదకి వచ్చినప్పుడు శరీరం యొక్క ప్రయోజనం ఏంటి, మనస్సు యొక్క ప్రయోజనం ఏంటి, మనం పొందవలసింది ఏంటి, దేన్ని సాధించాలని. ఆ దేహ ప్రారంభంలో ధనం ఉంటే వస్తుంది, ధనం వస్తుంది, ధనం వెళ్ళిపోతుంది. అన్నీ అధికారం రావాలంటే అధికారం వస్తుంది, అది వెళ్ళిపోతుంది. యశస్సు యశస్సు వస్తా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది నిజం కాదు, ఏది నిజం, గౌరవం కూడా నిజం కాదు. గౌరవం కూడా అహంభావనకి గౌరవం కానీ లోపల సర్దవస్తువుకి యశస్సు వస్తుంది, ఏది ఎక్కర్లేదు దాన్ని. అది స్వతంత్రంగా ఉంటుంది, అహంభావన మటుకు స్వతంత్రంగా ఉండలేదు. అంటే లోకం అంటే లోకం ఏమీ లేదు, ఒకే లోకం. ఇదంత క్రియేషన్ సృష్టి అంటున్నారు, కానీ ఈ లోకం ఎంతవరకు ఎవరితోటి నేను ఉన్నానని చెప్పలేదు. మనం లోకం ఉందని మనం చెప్తున్నాం, కానీ లోకం ఎవరితోటి ఇంతవరకు మనతోటి మన పూర్వీకులకు కానీ తర్వాత అంతకంత పూర్వీకులకి ఎవరితోటి ఈ లోకం నేను ఉన్నానని నాతో చెప్పలేదు. ఎవరితోటి చెప్తాను లోకం, లోకం ఏం చేస్తుంది, లోకానికి తానున్నా సంగతి తనకు తెలియదు. లోకానికి ఏ వస్తువుకి అయితే తానున్నా సంగతి తనకు తెలియదు, వస్తువుని జడము అని పిలుస్తారు. లోకం ఉందని మనం చెబుతున్నాం, ఆ చెప్పేది ఎవరు, అహంభావన చెప్తాను, అహంభావన చెప్తాను. అంటే అహంభావనకి మరొక పేరు సృష్టి. అంటే నువ్వు ఈ కోటి జన్మలు ఎత్తినా, ఈ శరీరాలు మార్చుకున్నా, బట్టలు మార్చుకున్నా, నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నా, గృహస్థాశ్రమంలో ఉన్నా, వానప్రస్థాశ్రమంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ అహంభావన తొలగకపోతే నీకు ప్రకృతి వస్తుంది, పంచభూతాలు వస్తాయి, శరీరం వస్తుంది, రాగద్వేషాలు వస్తాయి, మళ్ళీ పునర్జన్మ వస్తుంది, చావు పుట్టుకులు. ఈ సంసారం అంటే ఇంట్లోని మనుషులు కాదు, చావు పుట్టుకులు. ఇవన్నీ చనిపోతాడు, పుడతాడు, చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. అది ఇది ఇది సంసారం అంటే. ఇది లోపల చావులేని వస్తువు, అమృతత్వం, అమృత వస్తువు, అమృతత్వం, ఇమ్మోర్టల్ స్టేట్. దాన్ని అందుకునే వరకు ఈ చక్రంలోంచి మనం బయటకు రాలేము. వేదం కూడా ఏమని చెబుతుందంటే, హృదయాన్ని ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో అని చెబుతుంది. ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకో అంటే ఖాళీ చేసుకోండి అని నేను చెప్పినా మీకు తెలియదు, పుస్తకంలో చదివినా మీకు తెలియదు, ఆ ఖాళీ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. నేను మీకు చెప్తా అనుకున్న హృదయంలో ఖాళీ, నేను చెప్పినా మీకు అర్థం కాదు, ఏదైనా పుస్తకంలో చదువుతారనుకోండి చదివినా అర్థం కాదు. ఓ హృదయంలో మీ హృదయం ఖాళీ అయిన తర్వాత ఓహో ఖాళీ అంటే ఇదేయా అని మీకు అనిపిస్తున్నది, మీకు అనుభవంలోకి వచ్చేది. అప్పుడు కానీ ఇక్కడ సద్వస్తువు మనకు వ్యక్తం కాదు. అంచేత ఎక్కడో ఉన్నా, ఎక్కడో ఉందనుకుంటాం, ఎక్కడో ఉందనుకున్నది ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అంటే ఎడం చేయి ఫిజికల్ హార్ట్ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో స్పిరిచువల్ హార్ట్ కుడి వైపున ఉంది. మనకి ఏదైనా కోపం వస్తుంది, కోపం ఎంతసేపు ఉండదు, కొన్ని గంటలు ఉంటుంది, మనం వెళ్ళిపోతుంది. ఆ తలంపు ఎక్కడికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ అడుగుకి వెళ్ళిపోతుంది, ఇంకో తలంపు వస్తాను. అంటే మనకు తలంపు వస్తా ఉంటుంది, ఇంకో తలంపు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, మళ్ళీ ఇక్కడికి లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయి అడిగి ఉంటుంది. అంటే ఈ తలంపులకి, ఈ పునర్జన్మ హేతువులకి భావన మనకు వచ్చి తలంపుల విషయంలో, భావన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ భావశుద్ధి లేకుండా జ్ఞానం కలగదు. బహు జాగ్రత్తగా ఉండాలి మనకు వచ్చే తలంపుల విషయంలో, భావన విషయంలో, ఆలోచనల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు జ్ఞానం అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ బ్రహ్మం అంటే ఎక్కడ ఉంది, అందరూ చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, మహర్షులు చెబుతున్నారు, అన్ని ఇక్కడ ఏదో బోర్డు రాశారు, ఇక్కడ అన్ని మతాలు సారం ఒకటి అని. మరి అన్ని మతాలు సారం అయితే ఈ పేచీలు ఎందుకు లోకంలో? ఈ పేచీలను సృష్టించేవాడు స్వార్థపరం. మాట రైట్, అన్ని మతాలు సారం ఒకటే, కానీ ఒక మతానికి ఇంకో మతానికి పేచీ, మనుషులు పేచీలు, అన్నీ పేచీలు. కారణం ఏంటంటే స్వార్థపు ఎక్కడైతే స్వార్థం ఉందో అక్కడ కలహాలు ప్రారంభమవుతాయి. అహంభావం ఉన్నప్పుడు తప్పనిసరిగా కలహం వచ్చేస్తుంది, అహంభావనే కలహాలకు మూలం. అయితే అసలు మతం ఒక మతానికి ఇంకో మతానికి దూరం చేసి పేచీలు పెట్టేవాడు స్వార్థపరుడు. స్వార్థం ఉన్నవాడికి పరమార్థం కాదు. ఇప్పుడు నేను అక్కడ పూజ చేశాననుకోండి, మీరందరూ నేను పూజ చేశాను అనుకుంటాను, కానీ ఈశ్వరుడు లోపల అంతర్యామగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయనకు రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు, ఏమి లేకుండా అలా ఉన్నాడు, లోపల ఉన్నాడు. వారు ఉన్నారు, అక్కడ ఉన్నారు, చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? వారు సాక్షిగా ఉన్నారు, సాక్షిగా ఉన్నారు. నువ్వు పూజ చేస్తా అంటే ఎందుకు చేస్తున్నావు? వారు చూస్తూ ఉంటారు. ఫలానా అమ్మగారు ఇక్కడ పూజ చేశారని లోకం అనుకుంటుంది, కానీ ఆడి దేవుడు ఏమనుకుంటాడు? నువ్వు ఏ తలంపుతో, ఏ ఉద్దేశంతో, అభిప్రాయంతో నువ్వు ఆ పూజ చేస్తున్నావు, లోపల ఉండి వారు చూస్తూ ఉంటారు. మనం నిద్రపోయినప్పుడు కూడా వారు నిద్రపోకుండానే ఉంటారు, చూస్తూ ఉంటారు. జాగ్రత్త అవస్థలో ఉంటారు, స్వప్న అవస్థలు ఉంటారు, సుషుప్తులు ఉంటారు, మూడవస్థల్లో ఉంటారు. మనం ఇవన్నీ చూస్తున్నాం, మన నిద్రను కూడా చూస్తూ ఉంటారు. వారు నిద్రపోరు, మన నిద్రను కూడా చూస్తూ ఉంటారు. వారు ఎలా ఉంటారు? ఆనందముగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సుఖముగా ఉంటారు. వారు ఎక్కడున్నారంటే ఈ స్పిరిచువల్ హార్ట్లోనే ఉన్నారు. భగవంతుడి గీతలు ఏమని చెప్పాయంటే, అందరి హృదయాల్లో నేను చైతన్యముగా, ఆత్మగా, అమృతత్వంగా, బ్రహ్మముగా ఉన్నాను, అందరి హృదయాల్లో ఉన్నాను అని చెప్పారు. జీవుడికి ఆది లేను, జీవుడికి ఆది నేను, మధ్య నేను, చివర నేను అన్నాడు. అంటే సముద్రం బుడగ సముద్రంలో పుడుతుంది, సముద్రంలో ఉంటుంది, సముద్రంలో అణిగిపోతుంది. అంటే బుడక్కి సముద్రానికి ఎటువంటి సంబంధం? నీ లోపల ఉన్న బ్రహ్మము, నీ లోపల ఉన్న చైతన్యము, నీ లోపల ఉన్న అమృతత్వానికి, నీ జీవుడికి అటువంటి సంబంధం? అందుకే భగవాన్ ఏమంటారంటే, ఎవరైనా ఏమండి ఏంటి నీ జ్ఞానం ఎలా సంపాదించాలని ఎవరైనా అడిగితే, ఆయన వచ్చిన దారిని వెళ్ళిపోండి అని చెప్పేవారు. వచ్చిన దారిని వెళ్ళిపోవటం అంటే మీరు సరిగ్గా వచ్చిన దారిని వెళ్తే ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి తాడేపుడు కూడా అని వచ్చారనుకోండి, వచ్చిన దారిని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తారు? సరిగ్గా మీ ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే ఈ నేననే తలంపు అంటే, మనకు అనేక తలంపులు ఉన్నాయి. మొదటి తలంపుని అహంభావన అని పిలుస్తారు. ఆ మొదటి తలంపు గాఢ నిద్రలోంచి మన జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ మొదటి తలంపు దేహాన్ని చుట్టమెట్టుకుంటుంది, దేహంతో తాదాత్మ్యం చెందుతుంది. అది గాఢ నిద్రలో మనకు దేహం సమస్య ఏమి లేదు. గాఢ నిద్రలో మనం దేహం లేకుండా, మనస్సు లేకుండా, ఏమి లేకుండా, ఫలానా కులం కానీ జాతి కానీ ఏమి సంబంధం లేకుండా గాఢ నిద్రలో మనం ఉంటున్నాం. గాఢ నిద్రలో మనం ఉన్నాం, కానీ అక్కడ అశాంతిగా లేం, శాంతిగా ఉన్నాం. ఏం చేద్దాం, అక్కడ మనస్సు గారు అడిగి ఉన్నారు. మనస్సు గారు చావలేదు కానీ అడిగి ఉన్నారు. అనుకున్న మనస్సు మళ్ళీ ఉదయం రాగానే విజృంభిస్తుంది. ఈ పూజలు జపాలు యొక్క అన్ని లక్ష్యం కూడా ఆ మనస్సును పవిత్రం చేయటానికి. మనస్సుని పవిత్రం చేయాలి, దాన్ని ఏకాగ్రం చేయాలి, దాన్ని పవిత్రం చేయాలి. ఎందుకు భగవాన్ ఏం చెప్పారంటే, మీరు వచ్చిన దారిని వెళ్ళిపోండి, వచ్చిన దారిని వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. నీ నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? ఆ ఇంటికి వెళ్ళే వరకు నీకు జన్మల తప్పు అని. మనం చూడండి, కేశవరం వచ్చాం, అలా మన తాడేపుడుకునే వెళ్ళొచ్చాం, లేకపోతే అలా ఏలూరు వెళ్ళొచ్చాం. మళ్ళీ మన ఇంటికి మనం భీమవరం వెళ్ళిపోయాం అనుకోండి, ఇంటికి వెళ్ళగానే ఏమనుకుంటాం? అయ్యి ఇంటికి వచ్చాం అనుకుంటాం. ఏమనుకుంటాం? అమ్మయ్యా మనం ఇంటికి వచ్చేసాం, ఇంటికి చేరిక కష్టం అంతా మర్చిపోతాం. ఏలూరులో పడ్డ కష్టం, లేకపోతే ఎక్కడో ఇంకో తాడేపుడుగుండలో పడ్డ కష్టం అంతా మర్చిపోయి మన ఇంటికి రాగానే ఏమండి, ఇంటికి ఎందుకు వచ్చేసాం అనుకుంటాం, మనకు దుఃఖం వస్తుంది. అమ్మయ్యా మన ఇంటికి మనం వచ్చేసాం అనిపిస్తుంది. అలాగే మీరు చావులు పుట్టుకులు అయిపోయిన తర్వాత ఇదంతా ఆ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఆ నిజమైన ఇల్లు. ఇప్పుడు మనకు ఒక ఇల్లు ఉంది, మనం నీడ ఉండాలి కాబట్టి మన దేహం ఎంత నిజమో ఆ ఇల్లు కూడా అంతేనది. మన దేహం ఉంది కాబట్టి ఏదో నీడ ఉండాలి కాబట్టి ఆ ఇంట్లో ఉంటున్నాం, కానీ అది మామూలుగా మన దేహానికి నీడొచ్చే ఇల్లే. కానీ మనకు నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. ఆ నిజమైన ఇంటికి వెళ్తేనే కనుక మనకు మోక్షం రా. అంటే మన ఇంటికి మనం వెళ్ళే వరకు ఈ పునర్జన్మలు తప్పు, దుఃఖం తప్పదు, అశాంతి తప్పదు. మీలో ఎవరికైనా అశాంతి లేదనుకోండి, దుఃఖం లేదనుకోండి, మీలో ఎవరైనా బంగారు పిచ్చుకలు ఉన్నారనుకోండి, మా రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయని అనుకుంటారు మీకు బాగున్నప్పుడు. కానీ మీకు దుఃఖం వస్తుంది, అజ్ఞానం ఉన్నని చెప్పు, అవిద్య ఉన్నని చెప్పు, దుఃఖం వెంటాడుతుంది. అది వెంటనే రాకపోవచ్చు, వాయిదాలు పడతా ఉంటాయి. మనం అనేక శరీరాలు చనిపోవటం చూస్తున్నాం, కానీ మనం ఏమనుకుంటామంటే, మనం కూడా ఎదురు అలా చనిపోతాం అనుకో, మన శరీరం కలకాలం ఉంటుంది అనుకుంటున్నాం. అదే మాయ, మాయ అంటే ఇదే. అనేక శరీరాలు మనం చూస్తూ ఉంటాం, అనేక శవాలను మనం చూస్తూ ఉంటాం, మన శరీరం మట్టుకు ఎప్పుడు ఇలాగే ఉండిపోతుందని అనుకుంటాం. అదే మాయ అంటే, అజ్ఞానం అంటే అదే. అంటే మీకు ఆయన వచ్చిన దారిని వెళ్ళిపోవటం అంటే ఆయన చెప్పేది ఏంటంటే, ఇంటికి వెళ్ళిపోతారు. మీరు వచ్చిన దారిని గుడాంచి మీరు వచ్చారనుకోని మరి వెళితే ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే మనకి నేను అనేక తలంపు వస్తాను. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే నేను అనేక తలంపు వస్తుంది. నేను అనేక భావన, నేను అనేక తలంపు. నేను మనం అందరం అంటాం, నేను 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 అంటాం చూడండి. ఆ ఒంటి స్తంభం నేడ మీదే మొత్తం పరలోకాలు, ఈ లోకాలు, దేవతలు, పుణ్యాలు, పాపాలు, పూర్వజన్మలు, రాబోయే జన్మలు, ఒంటి స్తంభం కబోళం అంటే కూడా ఒంటి స్తంభం మీద నేడ మీద నిలబడం. దాన్ని మీరు డౌట్ చేయటం లేదు, డౌట్ చేయటం లేదు కాబట్టి షేక్ చేయరు అంటారు అరుణాచల మహర్షి. దాన్ని అసలు అది నిజమేమని మీరు ఏదైతే మీ లోపల నేనుగా వ్యక్తం అవుతుందో అది నిజం అనుకుంటున్నారు. అంటే మీరు దాన్ని అసలు కనీసం డౌట్ చేయటం లేదు, షేక్ చేయటం లేదు. కనీసం దాన్ని డౌట్ చేస్తుంటే దాన్ని తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. అంటే వేదం ఏమి చెబుతుందంటే, నీ హృదయంలో బ్రహ్మం ఉందని తెలిస్తే చాలదు, అక్కడ వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యాలి కదా అని తెలిస్తే సరే. నీ హృదయంలో ఏదో ఉందంటున్నారు, నీ శరీరం మరణిస్తుంది, ఈ శరీరం మరణిస్తుంది. శరీరం చూస్తే శరీరానికి రోగాలు వస్తాయి, మనస్సు ఫికిరిగా ఉంటుంది. లోపలేది శరీరానికి అతీతంగా, మనస్సుకు అతీతంగా, ఇంద్రియాలకు అతీతంగా ఒక సద్వస్తు, ఒక సత్యవస్తు, ఒక బ్రహ్మము ఉంది. నీ లోపల ఉంది బ్రహ్మము. దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపమే ఆనందం, తన స్వరూపమే సుఖం, దాని స్వరూపమే చావులేని స్థితి. అది ఎక్కడో ఉందనుకుంటున్నావు, నీ హృదయంలో ఉంది. ఒకసారి రవ్వంత ముళ్ళంత కొంచెం లోచూపు నువ్వు అలవాటు చేసుకుంటే దాని లోపల గుంజుకుంటుంది ఆ వస్తువు. ఈ నేననే తలంపు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే, ఈ దేవుడు నేను నేను అని అంటున్నావు. ఆ మొదటి తలంపు మూలంలోనే, మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. నీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు. నీ కంట్రోలర్ అక్కడ ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. అంటే మనకి ఎప్పుడైనా నాకు కోపం వచ్చిందంటాం. అంటే ఏంటి, మూల తలంపు అనే నేనుకి కోపం వస్తుంది. ఆ మూల తలంపు అనే తలంపుకి కోపం అనేది ఒక తలంపు వస్తుంది. ఈ మూల తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుందా, లోపల నుంచి వస్తుందా? లోపల నుంచే వస్తుంది. ఆ మూల తలంపు మూలంలోకి అది చాలా లోతులో ఉంది, చాలా లోతులో ఉంది. అంత లోతులు సాధకులు కూడా చాలా, కృష్ణుడి గీతలో ఏం చెప్తారంటే, బ్రహ్మమును పొందటానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు, కోట్లాది మంది ప్రయత్నం చేస్తారు, అందరూ సక్సెస్ అయ్యేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారన్నమాట. అదే బహుజన్మలు కృషి చేస్తే, పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, సత్కర్మ చేసినా, ఇలా బహుజన్మలు కృషి చేస్తే మీకు లోచూపు కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. బహుజన్మలు సత్కర్మ చేసుకుంటూ రాగలగాలి. మనం ఈశ్వరానుగ్రహానికి పాత్రులయ్యే మాట్లాడాలి. ఈశ్వరానుగ్రహానికి మన అర్హత సంపాదించి యోగ్యత సంపాదించే మాట మాట్లాడాలి, పని చెయ్యాలి. అటువంటి తలంపులు రావాలి. అటువంటి వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం మనకు, వర్షం కురిసినప్పుడు భూమి ఎలా తడుస్తుందో ఆయన అనుగ్రహంతో మనల్ని తడుపుతాడు. ఎప్పుడు ఆయన అనుగ్రహానికి అనుకూలంగా పనిచేయాలి, అనుగ్రహంగా, అనుగ్రహానికి మాట ఉండాలి. అయితే మీరు ఇతరులను అనుకరించకూడదు, ఇతరులనే అనుకరించు. మీ మీద ఎవరికైనా అసూయ ఉందనుకోండి, మాట అవసరకు ఉదాహరణ చెప్తున్నాను. మీ మీద ఎవరికైనా అసూయ ఉంటే మీకు యోగ్యత ఉన్నా, అర్హత ఉన్నా, మీకు యోగ్యత ఉందని వాళ్ళు అంగీకరించరు. మీకు యోగ్యత ఉంది కానీ మీకు యోగ్యత ఉన్నట్టు వాళ్ళు అంగీకరించరు. ఏం చేత? వాళ్ళ అసూయ కారణం. అంటే మీరు అసూయ కూడా చూడకూడదు. మనం చెప్పుకున్నాం కదా ప్రాచీనమైన సదాచారం అంటే ఏమిటి. ఎవడు సదా ఎవరికి లోచూపు కలుగుతుందని చెడ్డ చూడకు, నువ్వు చూడకు, చాడీలు చెప్పకు. నువ్వు మూగవాడిగా బతుకు. సదాచారంలో పూర్వము మన పెద్దలు చెప్తారు, నువ్వు మూగవాడిగా బతుకు. మూగవాడికి మాటలు రావు. అంటే చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు మూగవాడిగా బతుకు, చెవిటివాడిగా మాట్లాడు. ఎవరైనా ఇతరుల గురించి చెడ్డ చెబుతుంటే నువ్వు చెవిటివాడికి ఏమీ వినపడదు. మనకి చెవిటివాడు ఎలా జీవిస్తాడో, ఇతరుల గురించి ఏదైనా తరుడు పెరసన గురించి చెడ్డ చెప్పేటప్పుడు చెవిటివాడిగా ఉండు, నువ్వు మంచిని చూడు. అలా సదాచారం, ఇది సదాచారం అని డిఫైన్ చేసి ఈ ఇంద్రియాలను ఎలా వాడుకోవాలో చెప్తే ఇది సదాచారం. ఇలా సదాచారం కనుక నువ్వు ప్రవర్తిస్తే నీకు లోచూపు కలుగుతుంది, లోదృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, మనస్సు అణుగుతుంది, అని ఇంద్రియాలు అణుగుతాయి. అణిగిన మనస్సుకి కానీ లోచూపు రాదు, అణిగిన మనస్సుకి కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలిగితేనే కానీ నీకు ఆత్మసుఖం, ఆత్మశాంతి, ఆ ఇమోర్టాలిటీ నీకు అందదు. ఈ కీలకం అంటే ఎక్కడ ఉందంటే మనస్సులో ఉంది. ఒక సత్పురుషులతోటి ఏదైనా సహవాసం చేయాలన్నా, మహర్షులతోటి, మహాత్ములతోటి మనం సహవాసం చేయటానికి కూడా మనస్సు అనగటానికే. మీరు ఏదైనా యోగ్యత ఉందనుకోండి, ఇతరులు ఎవరైనా మిమ్మల్ని గుర్తించారనుకోండి యోగ్యత, మీరు కంగారు పడతారు. అంటే అహంభావన లక్షణం. మీకు తోకం ఉంటే మీరు కంగారు పడరు. అహంభావన ఉన్నవాడికి పునర్జన్మ, అహంభావన ఉన్నవాడికి లోకం, అహంభావన ఉన్నవాడికి దేవుడు. నిద్రలో దైవభావన ఎక్కడుంది మనకి? నిద్రలో దైవభావన లేదు. కుండలో అన్నం ఉంటుంది. అంటే కుండలో అన్నం ఉన్నప్పటికీ పైన మూకుడు ఉంటే లోపల అన్నం కనపడదు. అలాగే హృదయంలో అమృతత్వం ఉంది. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మం ఉంది, బ్రహ్మము ఉంది. అహంభావన అనేది ఒక మూకుడు లాగా పైన ఉంది. దానికి తీసో పక్కన పడేయాలంటే ఆ మూకుడు మనకు ఎలా కనిపిస్తుంది అంటే బంగారములాగా కనిపిస్తుంది. మన ఇంట్లో బంగారం మనం రోడ్డు మీద పడలేము. అహంభావన మనం తీసి బయట పడలేకపోతే ఏం చేస్తారు? దాని బంగారములాగా కనిపిస్తుంది ఏది? ఆ మూకుడు అని చెప్పి దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. ఒక ఉపనిషత్తులో ఒక మహర్షి చెప్తారు, ఏమి అక్కర్లేదు, ఇందులో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇది బండతనంగా, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, అమృతత్వం బండతనంగా చేస్తే రాదు. ఉదాహరణకు మీ అందరినీ హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అనుకోండి, ఈ ప్రేమించడంలో నాకేమి స్వార్థం లేదనుకోండి, నా మనసు దాని అంతా దణిగిపోతుంది. మీ అందరి పట్ల నాకు ఆప్యాయత ఉందనుకోండి, మీ అందరి పట్ల నాకు ప్రేమ ఉందనుకో, అది నిజం అనుకోండి, అది కపటం కాదనుకోండి, నేను పెద్ద సాధన చేయక్కర్లేదు, దాని అంతలోదే మనం సణిగిపోతుంది. అంటే ఇప్పుడు నా కళ్ళజోడు కింద కుదిరేస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల కింద ఎలా పడిపోతుందో ఆ హృదయాత్తడు వెళ్ళి ఈ జీవుడు ఈ మనస్సు వెళ్ళి గూట్లో పడిపోద్దు. మనం కొన్ని చిట్కాలు నేర్చుకోవాలి. మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని జాపాలు చేసినా మనం ఆడంబరంగా జీవిస్తాం అనుకోండి, జీవించడంలో ఆడంబరంగా జీవిస్తాం అనుకోండి, ఏమి ప్రయోజనం లేదు. జపధ్యానంలో అహంభావం పెరిగిపోతూ ఉంటాం. మన జీవితంలో ఆడంబరం లేకుండా ఉంటాం అనుకోండి, మనం జపం చేయకపోయేసరి అహంభావం తగ్గుతూ ఉంటుంది. అంటే మనం ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ విడిచిపెట్టకూడదు. అంచేది పెద్దలు ఏం చెబుతారంటే, నీ తలకాయ ఎంత పై ఎత్తులు ఉన్నా కాళ్ళు మటుకు భూమి విడిచిపెట్టకుండా ఉండాలి. నీ తలకాయ ఎంత ఎత్తులు ఉన్నా పర్లేదు, నీ పాదాల మటుకు భూమి మీద ఉండాలి. అంటే నువ్వు ఎన్ని చేసినా, నువ్వు జపధ్యానంలో ఎన్ని చేసినా ఆడంబరంగా జీవిస్తే అంటే అహంభావన పెరుగుతుంది కానీ అహంభావం తగ్గదు. నిరాడంబర జీవితం వల్ల, సింపుల్గా జీవించడం వల్ల మన మాటలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి. మనం ఎక్కువ మాట్లాడితే భగవాన్ కూడా అది లగ్జరీ అనేవారు. సాధన యొక్క ముఖ్యమైన రహస్యం ఏంటంటే, వస్తువు ఎక్కడ ఉంది, వస్తువు ఎక్కడ, గురువు తెచ్చిపెట్టడది, గురువు నీకు ఆ వస్తువు ఏమి తెచ్చిపెట్టడు. గురువు ఏం చేస్తాడంటే నీ దేహాభిమానాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఏ జన్మలో ఏ జన్మలోకి వెళ్ళినా గురువు చూస్తూ ఉంటాడు. అదే పులినూట్లో పడ్డ మాంసపు మొక్క. ఒక్కసారి గురువు అనుగ్రహంలో పడ్డావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా చూస్తూనే ఉంటాడు. ఈ జన్మ విడిచి కేశవరాన్ని విడిచిపెట్టి నువ్వు ఢిల్లీలో ఉన్నా గురువు చూస్తూనే ఉంటాడు, నిన్ను వెంటాడుతూ ఉంటాడు, నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఇప్పటి వరకు తనంతరవాణి చేసేవాడు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. ఆ స్థితి నువ్వు పొందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. గురువు చేసే పని ఏంటంటే వాడు వస్తువు లోపల ఉంది. మీకు మన అందరికీ వస్తువు లోపల ఉంది, కానీ మనకి దేహాభిమానం వల్ల, దేహ బుద్ధి వల్ల, జీవ లక్షణాల వల్ల, ప్రకృతి గుణాల వల్ల ఆ లోపల ఉన్న వస్తువు ఎంతో ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఉన్నట్టు మనకి అవగాహన కావటం లేదు. అయితే గురువు ఏం చేస్తాడంటే, నీ హృదయంలో ఉన్న వస్తువుని తెచ్చిపెట్టడు. తెచ్చిపెట్టేందుకు ఆల్రెడీ అక్కడ ఉంది. అయితే ఏ కారణం వల్ల, ఏ దేహాభిమానం వల్ల, ఏ దేహబుద్ధి వల్ల, ఏ జీవబుద్ధి వల్ల, ఏ జీవలక్షణాల వల్ల, ఏ ప్రకృతి గుణాల వల్ల ఆ వస్తువు నీకు వ్యక్తం కావటం లేదు, ఆ గుణాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. నువ్వు ధనం సంపాదించడానికి, చదువు సంపాదించడానికి, దేహానికి సంబంధించిన సుఖాలను వదులుకుంటున్నావు కదా. నువ్వు దేహానికి సంబంధించిన సుఖాలను వదులుకుంటున్నావు కదా. మరి సంస్కారాన్ని పెంచుకోవడానికి, సంస్కారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, సంస్కారయుతంగా జీవించడానికి నువ్వు ఇంకా ఎంత కష్టపడాలి. నువ్వు అది పునర్జన్మలేని స్థితికి తీసుకెళ్తుంది కదా. ఇవన్నీ భౌతికమైనవి. నీ పొట్టెంత నిజమో, నీ చదువు అంతే నిజమో, నీ డబ్బు అంతే నిజమో, నీ శరీరం ఎంత నిజమో, నీ పొట్టెంత నిజమో, లోపల నేనని చెప్పి సైతానే ఎంత నిజమో. ఈ డబ్బు అంతే నిజము, ఈ చదువు అంతే నిజము, ఈ గౌరవం అంతే నిజము, ఈ సన్మానాలు కూడా అంతే నిజం, అవమానాలు కూడా అంతే నిజం. కానీ నీ హృదయంలో నా సంస్కారయుతంగా నువ్వు ఆ సంస్కారం పెంచుకోకపోతే, సంస్కారం సంపాదించకపోతే, నీ హృదయంలో ఉన్న సద్వస్తువు ఎంత సమీపంలో నీకున్నా, నీ ఇంద్రియాల కంటే, నీ మనస్సు కంటే సమీపంలో వస్తువు ఉన్నప్పటికీ నువ్వు సంస్కారాన్ని సంపాదించకపోతే ఆ సద్వస్తువు నీకు వ్యక్తం కాదు. నువ్వు ధనం సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నావు కదా, మరి సంస్కారం సంపాదించుకోవడానికి ఎందుకు శ్రమపడినావు? దాని విలువ నీకు తెలియటం లేదు. కాబట్టి గురువుతో శరీరానికి దగ్గర ఉండక్కర్లేదు, మానసిక అనుబంధం, మెంటల్ కాంటాక్ట్ ముఖ్యమయ్యారు. అంటే మనిషి కన్నిటి కంటే ముఖ్యం అహంకారమే ముఖ్యం, అహంభావన ముఖ్యం. ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా, స్త్రీకి పురుషుడికి దేహం తేడా, అంటే తేడా అంతకంటే ఏం లేదు. లోపల అహంభావన కామనే, లోపల అహంభావన కామనే. అది నువ్వే అనుకుంటున్నావు, నువ్వే అనుకుంటున్నావు కాబట్టి దాన్ని తొలగించుకోవడం కష్టం. అది నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాంట్లో ఎలా విడిపోవటానికి నువ్వు ఇష్టపడతావు. అక్కడ గురువు యొక్క టీచింగ్ అవసరం. దేహం వేరు, మనస్సు వేరు, అది వేరని ఇంత స్పష్టంగా తెలుస్తున్నదే. దేహం వేరు, మనస్సు వేరు, లోపల సద్వస్తువు వేరు, ఇంత విధవరంగా తెలుస్తున్నదే. దేహం లేనప్పుడు, మనసు లేనప్పుడు, లోకం లేనప్పుడు, హృదయంలో ఉందని నీకు తెలుస్తుంది, ఇంత స్పష్టంగా తెలుస్తున్నా, నీకు బుద్ధి రావటం లేదా అంటారు పెద్దలు. తెలుస్తుంది కదా స్పష్టంగానే. దేహంతో విడిపోయినప్పుడు, మనసుతో విడిపోయినప్పుడు, లోకంతో విడిపోయినప్పుడు కూడా గాఢ నిద్రలో మనం ఉన్నాం కదా. నువ్వు ఉన్నావని తెలియకపోవచ్చు, కానీ ఉన్నావు కదా. ఇంత స్పష్టంగా నువ్వు విడిపోయి ఉన్నావు కదా. ఇంత స్పష్టంగా తెలిసినప్పుడు కూడా నీకు బుద్ధి రావటం లేదు. దానికోసం ప్రయత్నం చేయాలి. నేను ఎన్ని జన్మల వేస్ట్ చేస్తున్నావు చూడండి. ఈ బుద్ధి కట్టండి, మనకు తెలియకపోయినా బుద్ధికి మనం ఇది మనం నిజం కానిది అన్నీ నిజం 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 నమ్ముతాం. ఇది ఎప్పుడు చచ్చిపోతాం. మళ్ళీ ఇంకో జన్మ ఇది నిజం 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 నమ్ముతాం, చచ్చిపోతాం. ఎప్పుడు చూసినా అశాంతి, ఎప్పుడు చూసినా ఆందోళన, ఎప్పుడు చూసినా యాజిటేషన్, ఎప్పుడు చూసినా పోరాటమే, ఎప్పుడు చూసినా స్ట్రగులే, ఇలా పచ్చి జన్మలు వేలాది జన్మలు కొట్లాది జన్మలు ఇదే ఇదే అనుకోకండి, ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది పోరాటం. ఈ జన్మలో మీకు ఏదైనా అశాంతి ఉందనుకోండి, ఇది పోతే ఏం అక్కర్లేదు అనుకుంటారు, మళ్ళీ వచ్చే జన్మలో కొత్త రకం అశాంతి వస్తుంది. ఆ దేహాభిమానం ఉన్న వాడిని, దేహబుద్ధి ఉన్న వాడికి, శవబుద్ధి ఉన్న వాడికి ఏదో జన్మలో ఏదో రకమైన అశాంతి వాడిని వెంటాడుతూ ఉంటాడు. అయితే బుద్ధి ఎప్పుడు నిర్మలం అవుతుందంటే, ఎప్పుడు నిశ్చలం అవుతుందంటే, ఎప్పుడు అణుగుతుందంటే, దాని మూలమైన సత్యములు అది అణిగినప్పుడు అది అణుగుతుంది. దాని మూలమైన సత్యం దానికి తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి అణుగుతుంది. కానీ అక్కడ సత్యం అది బుద్ధి ఏం చేస్తుందంటే నిజం కానీ దాన్ని నమ్ముతుంది, నన్ను మళ్ళీ ఆందోళనకు వస్తుంది, మళ్ళీ దాన్ని వదిలేస్తుంది, మళ్ళీ ఇంకో అనేదాన్ని పట్టుకుంటుంది, దాన్ని వదిలేస్తుంది. ఎప్పుడో నీకు ఆ గురువు అనుగ్రహం వల్ల కానీ ఇల్లు బుద్ధి అని బూట్లో పడదు. అంటే పంచదార ఉందనుకోండి ఒక చోట, చేవలను మీరు రండి అని చేవలను పిలవక్కర్లేదు, అవి వచ్చేస్తాయి. చేవలో ఈ పంచదార చేవలను మీరు రండి అని చే పంచదార పిలవాలండి, లేక బెల్లం పిలవాలా, వచ్చి ఆడడానికి రయ్యే వచ్చే ఎక్కడికే రియలైజేషన్ వచ్చింది, జేబ కొట్టుకుంటే ఆకర్షించబడదు. ఆ ఉపాధి ద్వారా ఎవరైతే తరించబడవలసి ఉందో వారు అలా ఆకర్షించబడుతూ ఉంటారు. అంతేకాని బెల్లం మీరు రండి అనాల చేవల్ని అయ్యే వచ్చేస్తాయి. అంటే ఆయన ఏదో సమాజం మధ్యలో ఉండొచ్చు, ఏదో గుహలో ఉండొచ్చు, ఆయన సమాజంలో మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఏదో గుహలో ఉండొచ్చు. అసలు విషయం అంటే వారి సన్నిధికి, అంటే వారి సన్నిధిలో వారితో సంభాషించడం వల్ల ఆ వస్తువు మనకి అది లోపల అవ్యక్తంగా ఉంది, అవ్యక్తంగా ఉన్న వస్తువు మనకి వ్యక్తమవుతూ ఉంటుంది, మనకు గోచరిస్తూ ఉంటుంది వారి సన్నిధిలో. ఈ నేననే తలంపు కూడా అవ్యక్తంలోంచి వచ్చింది. ఆ నేననే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? నేననే తలంపు తెలుస్తుంది కదా, ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియటం లేదు. అది తెలిస్తే దేవుడు, తెలియకపోతే జీవ్. ఆ నేననే తలంపు లోపల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచో వస్తుంది, అది వ్యక్తం కాబట్టి అవ్యక్తంగా ఉంది. ఆ నేననే తలంపు మూలం తెలిస్తే వ్యక్తం ఒకటి, ఆ మూలం తెలియటానికి అది లోపల అవ్యక్తంగా ఉన్న వస్తుంది వ్యక్తం అవ్వటానికి గురువు యొక్క సన్నిధి, సజ్జన సాంగత్యం, సాధు సాంగత్యం, నోబుల్ కంపెనీ దానికి సహకరిస్తుంది. ఏది నీ హృదయంలోనే ఉంది, అది ప్రకాశించడానికి, తెలియబట్టడానికి, నీ బుద్ధికి గ్రాహ్యం అవటానికి. అదే భగవంతుడు గీతలో చెప్తాడు, నీ పాడు బుద్ధికి అది అర్థం కాదు, ఈ భేద బుద్ధికి అది అర్థం కాదు, పాడు బుద్ధికి భేద బుద్ధికి అర్థం కాదు. నీకు నన్ను అర్చన చేస్తూ ఉంటే, నన్ను పూజ చేస్తూ ఉంటే, నన్ను జపం చేస్తూ ఉంటే, నన్ను జపం చేస్తూ ఉంటే ఏదో భగవాన్ మన అందరికీ కృష్ణుడు పాపం మనకు అన్ని పనికొచ్చి ఎల్కేజీ వాళ్ళకి యూకేజీ వాళ్ళకి పనికొచ్చి అని చెప్పాడు, నాకు పుష్పాన్ని ఇయ్యి పండుని ఇయ్యి అని కూడా చెప్తాడు. భగవాన్ ఏమంటారంటే, ఇది త్యాగమా, ఆంభావాన్ని విడిచిపెట్టడం త్యాగం అన్నాడు. నీ జేబులో రూపాయి ఇవ్వటం త్యాగం కాదు, పండు ఇవ్వటం త్యాగం కాదు, నీలో అహంభావాన్ని విడిచిపెట్టి అది త్యాగం. అయితే అక్కడికి మనల్ని ప్రిపేర్ చేయడం కోసం పండు ఇయ్యి, పుష్పం ఇయ్యి, ఏమి లేకపోతే నీళ్ళు ఇయ్యి, ఏం చేత మనల్ని అక్కడ ఆ ఎత్తికి తీసుకెళ్తాను కృష్ణుడు చేసిన ప్రయత్నం. నువ్వు పండు ఇయ్యి, పుష్పం ఇయ్యి, ఆ రెండు నీకు లేవనుకో, కొన్ని మంచినీళ్ళు ఇయ్యి. ఇంకా చేగబుద్ధి నేర్పడం కోసం. ఏంటి చేగబుద్ధి? దేనికండి? మనం కానిదాన్ని విడిచిపెట్టడం కోసం. మనం ఏదైతే ఉన్నో దాన్ని విడిచిపెట్టవలసిన పని లేదు, కానీ మన కానిదాన్ని సపరేట్ అవ్వాలి, ఆ బుద్ధి నేర్పడం కోసం. అయితే కృష్ణుడేమో చెప్తానంటే, నాకు ఇష్టమైన పని చెయ్యి, నాకు ఇష్టమైన పని చెయ్యి, నాకు పుష్పాన్ని ఇయ్యి, పండుని ఇయ్యి, నీళ్ళు ఇయ్యి, అయ్యి లేకపోతే ఏది లేకపోతే నీళ్ళు ఇయ్యి, జలం ఇయ్యి. అయితే నాకు నువ్వు ఇలా నన్ను అర్చన చేస్తుంటే, అర్చన చేసి దాన్ని స్మరించుకుంటే, నన్ను మనస్సులో స్మరించుకుంటూ నాకు ఇష్టమైన పనులు నీ చేతులతో చేస్తూ ఉంటే, నువ్వు నీ మనసులో నన్ను పెట్టుకోవాలి. ఆల్వేజ్ రిమెంబరెన్స్, కాన్స్టెంట్ రిమెంబరెన్స్. ఇంక ఎప్పుడు ఆయన చింతనే, ఎప్పుడు ఆయన చింతలేదు, ఎప్పుడు మనస్సు ఆయన మీద చింతన ఉండాలి, చేతులతో ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. అక్కడ నీ మనస్సునే నా మీద పెట్టాలి, నన్ను నీ మనసులో నేను ఉండాలి, నీ మనసులో నీ నిరంతరం నా జ్ఞాపకం చేతులతో నాకు ఇష్టమైన పనులు నువ్వు చేయాలి. ఇలా చేయగా ఇప్పుడు నీకున్న పాడు బుద్ధిని తీసేసి సద్బుద్ధిని, మంచి బుద్ధిని కలగజేస్తాను, సూక్ష్మ బుద్ధిని కలగజేస్తాను. ఆ బుద్ధితో మాత్రమే నీ హృదయంలో ఉన్న నన్ను నేను నీ గోచరం అవుతాను, ఈ పాడు బుద్ధికి గోచరం కాను. నీకు అవగాహన బాగా కలుగుతుంది అయ్యా, నీ బుద్ధి తేట పడుతుంది, నీ బుద్ధి తేట పడాలి. ఏంటి బుద్ధి తేటపడాలి? తేటపడితే కదా, ఆ తేటపడటం అనుగ్రహం లేకుండా బుద్ధి అనేది తేటపడదు. నా అనుగ్రహం నీకు కావాలంటే నేను జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆల్వేజ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి. చేతులతోటి కళ్ళతోటి నన్ను చూసుకో, నా రూపాన్ని చూసుకో, మనసులో నన్ను స్మరించుకో, చేతులతోటి నాకు ఇష్టమైన పనులు చెయ్యి, పుణ్యకర్మ చెయ్యి. చేస్తుంటే నీకు బుద్ధిని ఇస్తాను, తేట బుద్ధిని ఇస్తాను, సూక్ష్మ బుద్ధి ఇస్తాను, ఆ సటిల్ ఇంటలెక్ట్ని ఇస్తాను, అంటే నీ హృదయంలోని వస్తువుని గ్రహించే బుద్ధిని ఇస్తాను. అప్పుడు ఆ బుద్ధి గ్రహించగలుగుతుంది, అది నా అనుగ్రహంలో మాత్రమే సాధ్యమవుతుంది. రాధకి కృష్ణుడు అంటే బాగా ఇష్టం, రాధకి కృష్ణుడు అంటే బాగా ఇష్టం. రాధ అంటే జీవుడు, కృష్ణుడు అంటే పరమాత్మ. రాధ అంటే ఎవరు? జీవుడు. కృష్ణుడు అంటే ఎవరు? పరమాత్మ. అంటే రాధాకృష్ణ ప్రేమను మనకి ఎందుకు చూపిస్తారంటే, రాధకి కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో మన జీవుడికి హృదయంలో ఉన్న ఆత్మ మీద ఎంత ప్రేమ ఉంటే మనకు భగవంతుడు పొందుతాడు రాధాకృష్ణ యొక్క ప్రేమ. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒకసారి ఇక్కడ గిల్లాడట్టును కృష్ణుడు రాధను, ఎక్కడండి ఇక్కడ గిల్లాడట్టును, కానీ రాధది గాయం తగ్గకుండా చూసేదట్టును. ఇంకా ఈ గాయం రూపాయలన కృష్ణుడు నిరంతరం జ్ఞాపకం రావాలంట విమోక్షల్లో. అంటే అక్కడ మనం ఉదాహరణ ఏం తీసుకోవాలంటే అండి, రాధకి కృష్ణుడి మీద, అంటే రాధ అంటే జీవుడు, కృష్ణుడు అంటే పరమాత్మ. ఆ జీవుడికి పరమాత్మ ఎంత ఆప్యాయత ఉందో, ఎంత ప్రేమ ఉందో, సజీవమైన విశ్వాసం, సజీవమైన ప్రేమ ఎలా ఉందో, ఆ చివరి శ్వాస వరకు మనం ఆ ప్రేమ ఈశ్వరం మీద అన్న ప్రేమని సజీవంగా ఉండాలి. చివరి శ్వాస వెళ్ళాలప్పుడు మన ప్రేమ సఫలమైంది అనుకోవాలి. ఆ విశ్వాసం కూడా సజీవంగా ఉండాలి. ఆదివారం ఒకలాగా, సోమవారం ఒకలాగా కాదు, సజీవంగా ఉండాలి. లివింగ్ ఫెయిత్, లివింగ్ లవ్. అంటే ఈ గాయం వల్ల ఎంతో కంటే బాధ ఉండొచ్చు, కానీ భౌతికంగా ఉండే ఈ గాయం కంటే మనసులో ఉండే రిమెంబరెన్స్ ముఖ్యం. ఎందుకంటే రిమెంబరెన్స్ వల్ల ఏమవుతుంది, మనం పవిత్రులు అవుతాం. రిమెంబరెన్స్ వల్ల ఏమవుతాం, మనం పవిత్రులు అవుతాం. నీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆ గాడ్ని నిరంతరం ఆ గాడ్ని స్మరించడం వల్ల నిరంతరం మనకు లాభం ఏంటంటే, మనం పవిత్ర పరమ పవిత్రులు అవుతాం. ప్యూరిఫికేషన్ లేకుండా జ్ఞానం ఎవరికీ రాదు, ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా. సృష్టిలో దోషము లేదు, దృష్టిలో దోషం ఉంది. అసలు నీ అన్ని ట్రూత్ సత్యం నీ హృదయంలో నిజం తప్పించి మిగతాయని మనసు కల్పించినయే. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఉన్నది ఒకటే, అది తప్పించి మిగతాయని నీ మనసు కల్పించినయే. నీ మనసు అణిగినప్పుడు నీ మనసు కల్పించినవి కూడా అణిగిపోతాయి. లోకాన్ని కూడా మనస్సే కల్పించింది, అంటే మనసు అణిగిపోతే లోకం కూడా అణిగిపోతుంది. గాఢ నిద్రలో మనకు లోకం ఎక్కడ ఉందండి? ఇక మనసు వచ్చాక లోకం వస్తుంది, మనసు వచ్చాక దేవుడు వస్తుంది, మనసు వచ్చాక దేహం వస్తుంది, మనసు వచ్చాక రాగద్వేషాలు వస్తున్నాయి, మనసు వచ్చాక పెంటంతా వస్తుంది. అది అనుకోతే ఏది లేదు. నువ్వు ఏదైతే అవును దాన్ని ధ్యానం చేస్తే అవుతావు, నువ్వు కాని దాన్ని ధ్యానం చేసినది కానప్పుడు ఎలా అవుతావు అని. నువ్వు ఏదైతే అవునో దాన్ని ధ్యానం చేస్తే ఈనాటికైనా ముందు నాటికైనా అది అవుతావు. నువ్వు కాని దాన్ని ఎంతసేపు ధ్యానం చేసినా అది అవ్వవు అని. ఎప్పుడు కూడా ప్రతి జన్మలో కూడా ఏదైతే మనం కాదు అది అవును 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 అని అనుకుంటాం. ఎక్కడో ఏ ఇంటర్ఫరెన్స్ వస్తాయి, కానీ మన మలుపు, మన జీవితం మలుపు తిరగదు. మనం పూజలు చేస్తాం, జపాలు చేస్తాం, ధ్యానాలు చేస్తాం, నదుల్లో ములుగుతాం, దేవాలయాలు కట్టిస్తాం, కానీ ఇన్ని చేసినా మన మనసులో మటుకు ఏదైతే మనం కాదో అది అవును అది అవును అది అవును అని అనుకుంటూ ఉంటాం. ఏదైతే మనం ఏదైతే నువ్వు కాదు దాన్ని ఎన్నిసార్లు అవును అవును అని ధ్యానం చేసినా అది అవును. నువ్వు దేహంగా ఉన్నప్పుడు ఆత్మవే, మనసులో ఉన్నప్పుడు ఆత్మవే, అహంకారంగా ఉన్నప్పుడు ఆత్మవే, ఆత్మను అనుకున్నప్పుడు కూడా ఆత్మవే. ప్రతి జన్మలో కూడా ఏదో చేస్తూ ఉంటాం మనం, ఏదో ప్రక్రియ, ఏదో పూజో జపమో నుంచోటమో కూర్చోటమో సిట్టింగు స్టాండింగు వాకింగు ఇవన్నీ ఏదో చేస్తూ ఉంటాం, కుకింగు ఏదో చేస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఏదో జపం చేయటం మనం ఏదో చేస్తూ ఉంటాం అంటే, కానీ మనం కానీ దాన్ని మనం అవునని అనుకుంటూ ఉంటాం. అంచేది మనం ఆ హృదయ గుహలు ప్రవేశించలేం, ఆ సమీపంలోకి వెళ్ళలేం. కనీసం ఆ సమీపంలో కూడా మనం ప్రవేశించలేం కోటి జన్మల తర్వాత కూడా. ఇలా మనం ఎంతో శ్రద్ధగా పూజ చేస్తున్నాం, మనం ఏదైతే కాదో అది అవునని అనుకుంటున్నాం, పక్కన పూజ చేస్తున్నాం, మనం ఏదైతే అవునో అది కాదని అనుకుంటూనే ఉంటాం. కానీ ఆ పూజ వల్ల ఏదైనా ఫలం వస్తే వస్తుంది, ఈ శరీరం అనిపిస్తుంది, అనిపిస్తే పోతాం, ఆ ఫలం పోతుంది. నువ్వేం వస్తుందైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, గురువు ఆ సత్యం అయ్యి ఉంటాడు, ఆ చైతన్యము అయ్యి ఉంటాడు. ఏ వస్తువు కోసం నువ్వు పూజలు చేస్తున్నావో, జపాలు చేస్తున్నావో, ఏ వస్తువు కోసం యజ్ఞాలు యాగాలు చేస్తున్నావో, వ్రతాలు చేస్తున్నావో, ఏ పవిత్రుడు అవటం, ఏ వస్తువును తెలుసుకోవడం కోసం, ఇంద్రియ నిగ్రహం మను నిగ్రహంగా ఉన్నావు పవిత్రుడు అవటం కోసం ప్రయత్నం చేస్తాను. ఆ వస్తువు అయ్యున్నాడు, ఆ వస్తువు అయ్యున్నాడు. అలా అయ్యున్నవాడు ఒక మాట చాలు, ఒక చూపు చాలు. ఎప్పుడు నీ మనస్సు లోపలికి వెళ్ళటానికి ఒక మాట చాలు, చూపు చాలు. వన్ లుక్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్. మీ హృదయంలో ఏముందో, మీరు ఎవరిని మోస్తున్నారో, మీరు ఎవరిని మోస్తున్నారు, నెత్తినది మోయపోయిన హృదయంలో మోస్తూ ఉంటాం. మీరు మన అందరినీ నెత్తినది మోయక్కర్లేదు, హృదయంలో మోస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఎవరిని మోస్తున్నారో వాళ్ళకి దేవుడికి తెలుసు. ఆ మోత తగ్గించడం కోసం వాళ్ళ చేత తిట్టిస్తాడు మిమ్మల్ని. ఆ తిట్లు నాలుగు ముట్టికాయలు పడితేనే కానీ ఆ మోత ఆగదు. మీకు మీరు చెప్తున్నారు భగవాన్ ఇక్కడ ఏం చెబుతున్నారంటే, నీ దేహాభిమానాన్ని, దేహబుద్ధిని, దేహబుద్ధిని తొలగించడానికి తగినటువంటి ప్రక్రియ ఎక్కడ, ఏ టైంలో నేను తలుపుసంది పెట్టిన ఒక్కరు నీకు అర్థమవుతుంది. ఆ లోపల నీ లోపల ఉన్నట్టు అవిద్యని, అవిజ్ఞాన అజ్ఞానాన్ని, ఆ రుగ్మతిని, ఆ మాయని ఎలా కత్తించాలో దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. టైం కోసం చూస్తూ ఉంటాడు. టైం సరిగ్గా టైం వచ్చినప్పుడు ఆయన కేవలం నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు, గురువుకి ఈశ్వరుడికి నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు. ఆ టైం వచ్చినప్పటికీ ఆ కక్కిస్తాడు లోపల ఉన్న అజ్ఞానాన్ని కక్కిస్తాడు. నేను చెప్తాను నీకు కష్టం కలిగినా, లేకపోతే నీకు ఆ మాట వెగటిగా ఉన్నప్పటికీ ఆ దేహబుద్ధి నశించకపో, దేహాభిమానం నశించకపోతే లోపల మీకు సత్య సాక్షాత్కారం కలగదు. సత్య సాక్షాత్కారం మీకు కలిగితే కానీ స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. లోపల నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు, లోపల నుంచి గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంద్రియాలు అయితే ఆరో ఇంద్రియం కూడా నీకు ఇస్తాడు గురువు అనుగ్రహం. చాలా దూరం చూడగలుగుతాము. ఒకసారి నువ్వు నడిచి వెళ్తా ఉంటుంటాను అనుకుని గురువు మిమ్మల్ని తప్పించుకు వెళ్ళిపోతాడు కానీ మీతో మాట్లాడతాడు భౌతికంగా కూడా. ఏంటి దారిలో కనిపించడం మాట్లాడుతున్నదని ఒక్క ముట్టకే ముట్టాలనిపిస్తున్నాను. మిమ్మల్ని దాటించుకెళ్ళిపోతాడండి, మీరు నడుస్తున్నారనుకోండి మిమ్మల్ని పక్కన దాటించుకెళ్ళిపోతాడు. మిమ్మల్ని పలకరించడు అసలు, మీరు ఎవరో తెలియనట్టు వెళ్ళిపోతా ఉంటాడు. మిమ్మల్ని మీతో అసలు పరిచయం అయినట్టే వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతాం. ఎన్ని చేసినా మాట్లాడినా మాట్లాడకపోయినా, మౌనంగా ఉండకపోయినా, నీ వంక చూసినా చూడకపోయినా, నీతో ఏది చేసినా, ఇవన్నీ కూడా నీ మనస్సును పరిపక్వ, నీ మనస్సుకి మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, నీ మనస్సును పవిత్రం చేయడం కోసం, నీ మనస్సును పరిపక్వత తీసుకురావడం కోసం గ్రహించిన వాడు మటుకి ధన్యుడు. కోపం తెచ్చుకున్నవాడు గురువు మాట్లాడుతుండేదని కోపం తెచ్చుకున్నవాడు ధన్యుడు కావచ్చండి. గురువు ఏది చేసినా మన మనస్సును శుద్ధి చేయటానికి, మన మనస్సును పరిపక్వం చేయటానికి, మన మనస్సును పరిశుద్ధం చేయడానికి, మన మనస్సును ప్యూరిఫై చేయడానికి చేసేదే ఇదంటాను అది గ్రహించిన వాడు ధన్యుడు. మనం గ్రహించం, కోపం చేసుకుంటాం. అంటే గురువు మౌనం కూడా ఒకసారి నీకు నీ సందేహాలు గురువు మౌనం వల్లే పోతాయి. మాటలతో పని లేదు, గురువు యొక్క మౌనం కూడా, గురువు మౌనం కూడా ఉపదేశిస్తుంది, గురువు మౌనం కూడా బోధిస్తుంది. మాటలే బోధిస్తాయని నువ్వు అనుకుంటున్నావు, సైలెన్స్ కూడా బోధిస్తుంది, గురువు యొక్క మౌనం కూడా నీకు బోధిస్తుంది. అంతేకాదు నీ సందేహాన్ని కూడా పోగొడుతుంది, నీ అవిద్యని బండరాయిని కూడా బయటికి ప్రకటిస్తుంది. అంటే ఈ దేహాన్ని నీకు తెలియకుండానే ఆ రోజు కారదు, ఆ రోజు కాదు, స్లోగా స్లోగా నెమ్మదిగా నెమ్మదిగా నీ దేహబుద్ధిని, దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ వస్తాడు. నీకు తెలియదు, నీకు గురువు ఏం పని చేయటం లేదు అనుకుంటున్నావు, గురువు ఏది పని చేయటం లేదు అనుకుంటున్నావు. పని చేస్తున్నాడు కానీ అలరగా చేయడు, సైలెంట్గా చేస్తాడు. నిజమైన వాడు సైలెంట్గానే చేస్తాడు. బుద్ధిమంతుడికి గురువు దాకా వెళ్ళక్కర్లేదు. మామూలుగా బుద్ధిమంతులు ఎప్పుడు సైలెంట్గానే చేస్తారు, ఏ పని చేసిన అల్లరగా చేయరు, గోలగోలగా చేయరు, సైలెంట్గా చేస్తారు. నీకు ఆ దేహ భావన, ఆ భౌతిక భావన, ఈ దేహమే నేను అది బాగా పాతుకుపోయిన బుద్ధిని, పాతుకుపోయినా ఆ బుద్ధిని అది పోయేటట్టుగా నేను తరుముకుంటూ వస్తాడు వాడు గురువు అయ్యా. ఇప్పుడు పులి ఏ విధంగా అయితే మేకను తరుముకుంటూ వస్తుందో, పులి ఏ విధంగా అయితే మేకను తరుముకుంటూ వెళుతుందో, ఏ జన్మ కాదు నీ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా గురువు అనుగ్రహాన్ని తరుముకుంటూ వచ్చి దేహమే నేను, శవమే నేను, నేను దేహానికే పరిమితమై ఉన్నానని బుద్ధిని తొలగించడానికి నేను వెంటాడుతూ ఉంటాడు ప్రతి జన్మ. ఏ జన్మ కాదు జన్మ అంటే నీవు, నీ అడ్రస్ గురువు తెలుస్తుంది, గురువు అడ్రస్ నీకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించి మళ్ళీ నిన్ను ఆయన చేత ప్రేమించుకునేటట్టు చేస్తాడు వాడు గురువు. ఒకవేళ నీ మీద నీకు గురువు మీద ఆకర్షణ లేకపోయినా నీకు గురువు మీద ఆకర్షణ కలిగేటట్టు బిహేవ్ చేస్తాడు వాడు గురువు. అంటే వీటి నుంచి చేసేది తక్కువ ఉంటుంది, అటు నుంచి వచ్చేది ఎక్కువ ఉంటుంది. నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది నీ మనసులో ఏముండవు, నీ హృదయంలో ఏముందో నీకు తలంపు వచ్చాక తెలుస్తుంది. నీ హృదయంలో ఏ తలంపు ఉందో నీ సహస్రారంలోకి రాకముందే ఆ లోపల తలంపు తెలుస్తూ ఉంటుంది వాడు గురువు. ఈ లోపల ఉన్నది నీకు తెలియపోయిన గురువుకి తెలుస్తూ ఉంటుంది. అది ఏదో జన్మలో ఏది ఆత్మ బ్రాహ్మణ స్థితి కలగటానికి విరోధంగా ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో వాటిని కక్కించడానికి వాటిని తొలగించడానికి నిర్విరామంగా నిరంతరంగా గురువు కృషి చేస్తూనే ఉంటాడు. అవసరమైతే శరీరం ధరించి కాళ్ళు చేతులు తొడుక్కుని నీకోసం వస్తాడు. ఏంటి మరి లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఒక ప్రహ్లాద కోసం వచ్చింది ఒక్క అదే 2 నిమిషాలు ఉందంటే అవతారం. లక్ష్మీ నరసింహస్వామి అవతారం 2 నిమిషాలే, ఒక ప్రహ్లాద కోసం వచ్చింది ఆ పని పూర్తి అయిపోయింది. అవసరమైతే గురువు నీకోసం కాళ్ళు చేతులు తొడుక్కొస్తాడు. నీకు లోపల గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ గైడెన్స్ నీకు అర్థం కాదు. ఇప్పుడు బాహ్యంగా శరీరాన్ని తొడుక్కొచ్చి ఆ శరీరంతో ఆయనకి పని లేదు. ఆ శరీరాన్ని వాడు ధరించి నీకు టీచ్ చేయడం కోసం వస్తాడు. బయట గురువు నీకు లోపల చదువు లోపల చూపు కలిగేటట్టు నిన్ను కల్టివేట్ చేస్తాడు. నీకు అలా అభ్యాసం నేర్పుతా టీచ్ చేస్తాడు బయట గురువు. లోపల గురువు ఈ జీవుడు వాడు చేతికి అందే వరకు చూసుకుంటాడు. చేతికి అందాక లోపల గురువు ఏం చేస్తాడంటే ఈ మనస్సును లోపలకు లాగి మనస్సును నశింపజేసి మనోనాశనం జరిగేటట్టు చేసి తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు వాడు గురువు. మీరు గురువుని ఇంత ఇలాగా ఆలోచన మీకు ఇది అందకపోయినా ఓ పెద్ద చుట్టం అనుకోండి సరిపోతుంది. బిగ్గెస్ట్ అడిక్ట్ గురువు. మీకు చుట్టాలు చాలా మంది ఉన్నారు కదా, ఆ కొంచెం పెద్ద చుట్టం అనుకోండి సరిపోతుంది. ఈ గొడవ అంతే ఎందుకు ఇంకా మనకి బిగ్గెస్ట్ ఏంట్. కొంచెం పెద్ద చుట్టం అనుకున్నా సరిపోతుంది ఇంక ఈ గోడ అంతా అక్కర్లేదు. అంచేత నువ్వు శాస్త్రాలు ఎన్ని పై నుంచి కింద నుంచి పైకి శాస్త్రాలు చదివినా ఎన్ని చదివినా గురువు అనుగ్రహంతో ఏదీ సాటి కాదు. సముద్రాల్లో స్నానం చేసినా గుడి చుట్టూరు తిరిగినా శాస్త్రాలు చదివినా శాస్త్రాలు మదించినా గురువు అనుగ్రహంతో అవన్నీ సెకండరీ. గురువు అనుగ్రహంతో ఏది సాటి కాదు. గురువు అనుగ్రహానికి ఇది సమానం అనేది చెప్పటం వీళ్ళేం అటువంటిది గురువు అనుగ్రహం. అంటే గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే శంకరాచార్య వారికి 4 శిష్యులు ఉండరు డైరెక్ట్ డిసైపుల్స్. అంటే ఆ 4 ఎప్పుడు కూడా ఉంటూ ఉండరు వాళ్ళు. శంకరాచార్య వారికి నీడ లాంటి వాళ్ళు. అందులో 4లో ఒక శిష్యుడికి చదువు రాదు. శంకరాచార్య వారు బట్టలు ఉతికేవాడు. ఆయన చదువు ఎలా రాదు, ఏదో పని చేయరు కదా. చదువు వచ్చిన వాడు చదువు పని చేస్తారు, ఏదో పని చేయాలి కదా. వాడు ఏం చేసేవాడంటే మనకు చదువు ఎలాగ రాదు అని శంకరాచార్య వారు బట్టలు పిండేసి శుభ్రంగా చేసి శంకరాచార్య వారికి ఇచ్చాడు. మనకు చదువు రాదు కదా ఆయనతో మరి డిస్కస్ చదువు రాని విషయం ఎందుకని. మిగతా 3 ఉపనిషత్తులు పాఠం ప్రారంభించేటప్పుడు శంకరాచార్య వారికి చదువు అంటే ఇష్టం. ఇంకా స్నానాలు చేయని వాడు పుస్తకాలు చేయమంటాడు. అంటే వీళ్ళు 3 ఏమనివారు అంటే శంకరాచార్య వారు 5 నిమిషాలు ఆగేవాడు. అంటే వాడు కూడా వస్తాడు వాడు కూడా వింటాడు. వీళ్ళు 3 ఏం చేసేవారు ఏమంటే వాడికి ఇంతే మటుకు అర్థమై చేస్తున్న ఆడు కోసం మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అని ఎందుకంటే మమ్మల్ని మీరు బాధపడటం మమ్మల్ని ఆడు మొద్దు శుద్ధం వద్దాడు ఆడు మీ బట్టలు అదుకోవడానికి తప్పించి ఎందుకు పనికి రాడు. పాఠం మొదలుపెట్టండి, ఉపనిషత్తు పాఠం మొదలుపెట్టండి. ఆడు కోసం చూసి ఎంతసేపు చూస్తే ఆవిడ వస్తాడండి బట్టలు అయ్యి ఆరేసి వస్తాడు. అరే అప్పుడప్పుడు అంతా ఉండవాడు అప్పుడు పాప ఆయనకు అనుగ్రహం కలిగింది. ఎవరు మీ తోటకాచారుడు వాడి పేరు తర్వాత తోటకా వాడికి అనుగ్రహం కలిగింది. ఎవరి మీద ఎక్కడో బట్టలు ఉతుకుతున్నాడు. బట్టలు ఎందుకు ఉతుకుతారు బట్టలు చాలా దెబ్బలు తింటుంది. ఎందుకు ఉతుకుతారు బట్టలు అందులో దిమ్ము పోవటాను. అలాగే గురువు కూడా మన మనస్సును ఉతుకుతాడు. ఇంకేది అందులో డస్ట్ పోవటం కోసం. బట్టలు ఎన్ని దెబ్బలు తింటాయో బట్టలు శుభ్రం అవటానికి ఎన్ని దెబ్బలు తింటాయో మన మనస్సు కూడా గురువుకి అన్ని దెబ్బలు కొడతాడు మన మనస్సు. తోటకాచార్యమే ఇంకా అనుగ్రహం కలిగింది. వాడేం చేశాడు వీళ్ళు 3 చెప్పలేని కవిత్వం వాడు వరుసగా చెప్పుకుంటూ వచ్చేసాడు గురువు గారి గారు. అది గురువు అనుగ్రహం. ఇంకా వీళ్ళు ఆక్షేపించడం వాడికి లాభం అండి. వాడితో ఇంకా పాండిత్యానికి సరిపోలేదు వీళ్ళు. అయితే వాడు చదువుకుని నేర్చుకోలేదు. విద్య తపస్సు వల్ల వస్తుంది, గురువు అనుగ్రహం వల్ల వస్తుంది, కష్టపడి చదువుకోవటం వల్ల వస్తుంది. ఇంకా 6 గంటలు సాయంత్రం 6 గంటలే మంచం, 6 సాయంత్రం 6 గంటలకే మంచం అంటున్నాం. 6 చదివే వస్తున్నాను ఇంకా సాయంత్రం 6 గంటలకే మంచం అంక చూసేవాడు ఇంకా చదివే వస్తుందండి. కష్టపడి చదువుకున్న వాడికి చదివి వస్తుంది, తపస్సు చేసిన వాడికి కూడా చదివి వస్తుంది, గురువు అనుగ్రహంలో కూడా చదివి వస్తుంది. ఇప్పుడు అంటే మరి యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి, పూర్వం మరి ఏమున్నాయి మహర్షులు, మహర్షులు వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యారంటే అప్పుడు యూనివర్సిటీలు ఏమున్నాయి, తపస్సు చేసే వాడు జ్ఞానాన్ని సంపాదించారు, తపోబలం వల్ల కూడా జ్ఞానం వస్తుంది. ఆయన గురువు యొక్క మౌనం శాస్త్రాల యొక్క సముదాయం కంటే ఎంతో విస్తృతమైనది. ఆ మౌనం ఇట్టిది, గురువు అనుగ్రహం ఇట్టిదని వర్ణించడానికి ఏ పుస్తకానికి సరిపోదు. గురువు అనుగ్రహం ఇట్టిదని నోరు చెప్పటానికి సరిపోదు. అది మాటకు అతీతం, అది మాటకు అందదు. గురువు అనుగ్రహం ఇట్టిదని చెప్పడానికి మాట అందదు అయ్యా, అది మాటకు అందదు. నువ్వు ఎన్నో వింటావు, ఎంతో శ్రమిస్తావు వస్తువుని తెలుసుకోవడానికి, ఎంతో శ్రమిస్తావు, ఎన్నో వింటావు, ఎంతోకొంత నీకు తోచిన సాధన చేస్తూ ఉంటావు. అయ్యో ఇంత సాధన చేస్తున్నాం, ఇంత శ్రవణం చేస్తున్నాం, ఇన్ని పూజలు చేస్తున్నాం, ఏదో ఇక్కడ ఏదో ఉందంటున్నారు, దొరకటం లేదని అనుకుంటూ ఉంటావు. ఏదో ఉందంటున్నారు, ఇక్కడ ఏదో ఉంది అంటున్నారు. ఇప్పుడు మనం చూడకపోయినా చూసిన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏదో ఉందని, మనకేం దొరకటం లేదు అని కూడా నీకు అనిపిస్తున్నావయ్యా. అంటే నువ్వు ఎంత లోతుకెళ్తున్నావో, నీ సాధన ఎంత తీవ్రమవుతుందో అది గుర్తించే శక్తి కూడా నీకు ఉండదు. మీరు సాధన చేస్తూ ఉంటారు, ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధిని కొలుచుకునే శక్తి కూడా నీకు ఉండదు. మనం అభివృద్ధి అవటం లేదు నువ్వు అనుకోవచ్చు, కానీ అభివృద్ధి ఎంత అభివృద్ధి పొందావు, ఎంతవరకు పొందలేదనేది కూడా నీకు తెలిసి గురువు చూసుకుంటూ ఉంటాడు. అభివృద్ధిని కూడా నువ్వు కొలవలేవు గజం బద్ద పెట్టుకుని. ఎంతవరకు అభివృద్ధి పొందావు, ఎప్పుడు లోపల ఏం జరుగుతుందో, ఒక లోపల ఏం జరుగుతుందో, ఏ ప్రక్రియ జరుగుతుందో కూడా, లోపల నీకు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియకపోవచ్చు. ఇవన్నీ గురువు చూసుకుంటాడు, కానీ గురువు చూసుకుంటాడు ఎప్పటి వరకు చూసుకుంటాడు, గురువుతోటి ఉండి లోపల ఆ సహృదయంలో గురువుతోటి ఉండే వరకు గురువు చూసుకుంటాడు. ఎప్పటి వరకు చూస్తాడటండి పేషెంట్, ఎప్పటి వరకు ఉంటాడు హాస్పిటల్లో, రోగం తగ్గే వరకు ఉంటాడు హాస్పిటల్లో, పేషెంట్ ఎప్పటి వరకు ఉంటాడు రోగం తగ్గే వరకు ఉంటాడు. అలాగే గురువు చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు, నీ గురువుతో కలిసి ఉండే ఆరోగ్య పరిస్థితి, గురువుతో కలిసి ఉండే ఆత్మతోటి కలిసే వరకు, ఆత్మతో నువ్వు అయ్యే నదిల్ని సముద్రం ఎలా ఐక్యమవుతుందో, నువ్వు ఆత్మతో ఐక్యం. గురువు అంటే ఇక్కడ ఆత్మే, దైవం అంటే ఆత్మే. ఆత్మ లేకుండా గురువు లేడు, ఆత్మ లేకుండా దైవం లేదు, ఆత్మ లేకుండా జీవుడు లేడు. జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా ఆత్మ లేకుండా లేడు. స్వాములు ఎవరు అంటారు, ముచ్చెప్పి చెప్పలో ఎంత వెండుందో, అది వెండి కింద కళ్ళకి కనిపిస్తుంది మనకి, కానీ వెండి ఉందా అందులోని, వెండి లేదు. ముచ్చెప్పు చెప్పలో ఎంత వెండుందో లోకంలో శాంతి కూడా అంతే ఉంది. ఏదో ఉందని నువ్వు అనుకుంటా, ఏం లేదు బయట. నీ మనసుకు అనిపిస్తుంది ఏదో ఉంది ఏదో ఉందని. వాళ్ళు కరుణామయులు, మనం అనుగ్రహించడానికి చెప్పిన మాటలు, ముచ్చెప్పు చెప్పలో ఎంత వెండుందో లోకంలో కూడా అంతే శాంతి ఉంది, అంతే సుఖం ఉంది. నీకు ఏది లేదు లోపల, ఏదో ఉందో నీ అహంభావం అనిపింపజేస్తుంది, ఏదో ఉందో నీకు అనిపింపజేస్తూ ఉండేది. అంచేత ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని రచనలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చేసినా, గురువు యొక్క మౌనాన్ని, గురువు యొక్క శక్తిని, గురువు యొక్క శాంతిని ఎవడవయ్యా వర్ణించగలడు. రచనలు చేయొచ్చు, రచనలు చేయొచ్చు, ప్రవచనాలు ప్రసంగాలు చేయొచ్చు, ఎన్ని చేసినా, పూజలు చేయొచ్చు, ఎన్ని చేసినా ఆ గురువు యొక్క మౌనం, ఆ గురువు యొక్క మౌనంలో ఉన్న శక్తి, గురువు యొక్క మాటలో ఉన్న శక్తి ఎవరు వర్ణించగలరు, ఎవరు వర్ణించగలరు? అది వర్ణనకు అతీతం, మాటకు అతీతం, రచనకు అతీతం. అదేంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, లోపల సద్వస్తు నీ మాటకు అందదు, మనసుకు అందదు. మరి దేనికి, ఎక్కడైతే మాట అని విందు, ఎక్కడైతే మనస్సు అని విందు, అక్కడ అనుభవంలోకి వస్తుంది. గట్టిగా పట్టుకోండి, ఈ మాట గట్టిగా పట్టుకోండి. ఆ లోపల వస్తుంది, ఈ మాటకు అందదు, మనస్సుకి అందదు. కానీ మాట ఎక్కడైతే అణిగిందో, ఎక్కడైతే మనస్సు అణిగిందో, అక్కడ వ్యక్తం అభివ్యక్తం అవుతుంది, అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది. మాటకు అందదు, మనస్సుకు అందదు, కానీ మనస్సు అక్కడ అణిగిందో, మాట ఎక్కడైతే అణిగిందో, అక్కడ అది వ్యక్తం అవుతుంది. ఇప్పుడు మాట, ఇప్పుడు నేను ఏదైనా మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, మీ పక్క వాళ్ళకి తెలుసు అనుకోండి, ఉదాహరణకు ఆ విషయం భగవద్గీతలో 7 అధ్యాయంలో లేదని మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోండి, మిమ్మల్ని పక్క వాళ్ళకి తెలుసు అనుకున్న విషయం, మీరు చెప్పేవరకు అది ఆగరు, నాకు కూడా తెలిసిన తొందరగా చెప్పేస్తారు. ఆ మాట అనగదు, లోపల అహంకారం కూతురిగా కూర్చొని ఉంది. మిమ్మల్ని అడగపోయినా మీరు చెప్పే, అంటే నాకు కూడా తెలిసినని గురువు గారికి తెలియాలి. మిమ్మల్ని అడగకుండా మీకు కంగారు ఏంటో అసలు. అంటే అహంకారం అన్ని అవతారాలు ఇచ్చుతుంది. విష్ణువు కంటే ఎక్కువ అవతారాలు ఇస్తుంది అహంకారం. భగవాన్ చెప్పింది, ఒక్క వాక్యం మీరు జ్ఞాపకం పెట్టుకుని ఎవరి ఇంటికారు వెళ్ళిపోండి, నిస్పర్శ అయిపోండి, ప్రపంచం లేనే లేదు. ప్రపంచం నీ అహంభావన ప్రపంచంగా కనిపిస్తుంది. ఈ అహంభావం ఆడకుండా ప్రపంచం ఆడగలదు. ఒక్క పాయింట్ మీరు గుర్తిపోయారు, ప్రపంచం లేదు, ప్రపంచం లేదు, కానీ అహంభావనే ప్రపంచం కింద కనిపిస్తుంది. ఇది అనిగితే నీకనే దానగదు. రోగ కారణం తగ్గితేనే కానీ, రోగ కారణం పోతేనే కానీ రోగం తగ్గదు. ఎవరికైతే అహంభావన పోయిందో ఈ లోకం తగ్గదు, వాక్యం అయిపోతుంది. ఒక మాట మాట్లాడతాం, మళ్ళీ ఆలోచిస్తాం, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ ఆలోచిస్తాం, మాట్లాడతాం. మౌనం అలా కాదు, దానికి మాటలతో సంబంధం లేకూడదు. మాట మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు. మాటకి మాటకి మధ్యన గ్యాప్ ఉంటుంది, తలంపుకి తలంపుకి మధ్యన గ్యాప్ ఉంటుంది. రెండు తలంపులు ఒకేసారి, ఒక తలంపు వస్తుంది వెళ్ళిపోతుంది, ఇంకో తలంపు వస్తుంది వెళ్ళిపోతుంది, రెండో తలంపులు ఒకేసారి రావు. అలా మౌనం అటువంటిది కాదు, విశ్రాంతి లేకుండా అనుబ్రోకెన్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ మౌన బోధ మీకు మెచ్యూరిటీ లేక, మౌన బోధ మీకు అందక మాటలు చెప్పండి, మాటలు చెప్పండి, మాటలు చెప్పండి అంటున్నారు. మాట్లాడటం వల్ల అడ్డంకులు వస్తాయి, కొంచెం మాటలకి అడ్డంకులు వస్తాయి. మౌనం అలా కాదు, మౌనానికి మైక్ తోటి పని లేదు. ప్రవాహమే ప్రవాహం, దాని ప్రవాహమే ప్రవాహం, దాని శాంతి శాంతి, దాని ఆనందమే దాని ఆనందం, దాని ఉరకలే దాని ఉరకలు, దాని పరుగులే దాని పరుగులు. కానీ మాటలకు అలా కాదు. మౌనం బంగారం, మాటలు వెండి. మౌనం బంగారం తోటి సమానం. మీరు మౌనానికి మాటల చేతగా అనుకోవద్దు, మౌనానికి భాష చేతగా. భాష వల్ల భాషను ఉపయోగించి మాటలు చెప్పి ఎదట వాళ్ళకి ఎంత బోధిస్తున్నారో మీరు, మౌనం అంతకంటే ఎక్కువ బోధిస్తుంది. భాషా స్రవంతి, అదేంటది భాషా స్రవంతి, భాషా ప్రవాహం మౌనం. అది లాంగ్వేజ్ ఫ్లో, అలా ఫ్లో అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి మాటలతోటి శబ్దాలతోటి పని లేదు. శబ్దాలకి మాటలకి ఆటంకాలు రావచ్చు, మాటలకి ఆటంకాలు రావచ్చు. మౌనాన్ని దేన్ని ఏది ఆటంకపరచవు. సముద్రాలు, నదులు, కొండలు మౌనానికి అడ్డు రావు. ఇప్పుడు నేను మాట మాట్లాడుతుంటే ఇక మైక్ అడ్డు వస్తుంది కదా, కరెంట్ లేకపోతే మౌనానికి ఏది అడ్డు రాదు. సముద్రం కానీ, సముద్రం కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, కొండలు కానీ, ఏది అడ్డు రాదు మౌన భాషకు. మాటలు కానీ ఏది అడ్డు రావచ్చు. ఇప్పుడు మీకు చెవుడు ఉందనుకోండి, ఉదాహరణకి నా మాట మీకు వినపడదు, కానీ మీకు చెవుడు ఉన్నా ఇవ్వలేదు మౌన భాషకి. మౌన భాషకి మీకు చెవుడు ఉన్నాయి, దెప్పగా ఉన్నా మీకు ఇబ్బంది లేదు, మౌన భాష మీకు అందుతూ ఉంటుంది. గురువు చేసే పని ఒకవేళ గ్రహిందామని అనుకున్న ప్రయత్నం చేసినా నీ గ్రహింపుకి అందదు. అందదు కాబట్టి గురువు పని చేయటం లేదు అని కనిపిస్తుంది. నువ్వేం చేస్తావు, నీది తప్పు కాదు. భగవాన్ ఏమంటున్నారు, నీది తప్పు కాదు. ఒకవేళ గురువు చేసే పని మనం గ్రహిందాం, మనకు బుద్ధి ఉంది కదా, బుద్ధి లేని వాళ్ళం కాదు కదా, మన అందరికీ బుద్ధి ఉంది కదా, బుద్ధితోటి గ్రహించడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, నీ గ్రహింపుకి అది అందదు. అది అందదు, అందలేదు కాబట్టి గురువు పని చేయటం లేదని నువ్వు అనుకుంటావు. ఏదో ఒకటి మర్చిపోక నువ్వు. ఏది నీ దేహం ఎక్కడున్నా, నీ దేహం ఎక్కడున్నా ఆ గురువుని స్మరించటం మనకు. నీ దేహం ఎక్కడున్నదన్నది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడున్నదన్నది ముఖ్యం. నీ దేహం ఏలూరులో ఉండొచ్చు, నీ దేహం ఎక్కడ ఉన్నది అది ముఖ్యం కాదు. వెస్ట్ గోదావరిలో ఉందా, ఈస్ట్ గోదావరిలో ఉందా అది ముఖ్యం కాదు. నీ మనస్సు ఎక్కడ ఉంటుంది ముఖ్యం. నీ దేహం ఎక్కడ ఉన్నావో అక్కడ లేవు నువ్వు, నీ మనస్సు ఎక్కడ ఉన్నావో అక్కడ ఉంటావు. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది అరుణాచలంలో ఉండి కేశవరాన్ని స్మరించే బదులు కేశవరులు ఉండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది. నీ దేహం ఎక్కడ ఉన్నది అనేది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉన్నది అన్నది ముఖ్యం. ఇంకా మరణానంతరం నీ కూడా దేహం రాదు, నీ మనస్సునే కూడా వస్తుంది. నువ్వు బాగు చేసుకోవాల్సింది, పరిశుద్ధం చేసుకోవాల్సింది దాన్ని. నీ ఇంట్లో ఉన్న బంగారం వల్ల నీకు భోగం వస్తుంది, హృదయంలో ఉన్న బంగారం వల్ల జ్ఞానం వస్తుంది. అరుణాచల శివ గిరిరూపమైన కరుణా సముద్రమా. కొండలాగా కనిపిస్తున్నావు మా కళ్ళకి, ఎలా కనిపిస్తున్నావు, రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నావు, కానీ దయా సముద్రుడని కరుణా సముద్రుడని ఎంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. ఒకవేళ నేను చెబుతా ఉంటే నీకు ఇష్టం ఉండదు, ఎలాగ నీతోటి పట్టం. ఆయనటండి రాళ్ళ గుట్టలాగా కనిపిస్తున్నాడటండి, ఎవరు అరుణాచలేశ్వరుడు, కానీ అనుగ్రహ అనుగ్రహ స్వరూపుడు అటండి, దైగల జ్ఞాన స్వరూపుడు, శాంతి సముద్రుడు అటండి, శాంతిగిరి, దైగల గిరి, జ్ఞానగిరి. అది చాలామందికి జ్ఞానగిరి అని తెలియటం లేదు, రాళ్ళ గుట్టని అనుకుంటున్నారు. పోనీ వాళ్ళకి చెబుదాము అంటే చెప్పటం అంటే నీకు ఇష్టం ఉండదు, ఎలాగా నీకు ఇష్టం లేకపోయినా చెబుతున్నాను, నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అరుణాచల. నువ్వు జ్ఞానగిరివే, రాళ్ళ గుట్టవ కాదు, జ్ఞానగిరివే, శాంతిగిరివే, కానీ ఇది చాలామందికి తెలియటం లేదు. నాకు చెప్పాలని ఉంటుంది, నేను చెప్పటం నీకు ఇష్టం ఉంటుంది. గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా, నువ్వు కరుణా సముద్రుడే, గిరి రూపంలో ఉన్నావు, కొండ రూపంలో ఉన్నావు. కృప చేసి నా ఇందు నువ్వు దయ చూపించు, నా ఇందు దయ చూపించు. ఒకవేళ నువ్వు దయ చూపించాలంటే నేను ఎవరు, నేను దయ నువ్వు చూపించాలంటే నా తల ఎక్కడ దాచుకోలేను. నువ్వు నా పట్ల నువ్వు దయ చూపించనంటావు అనుకో, నా తల ఎక్కడ దాచుకోనివ్వు. గిరి రూపమైన టీకరిన సముద్రమా, కృప కృప చేసి నా పట్ల దయ కలిగి. అంటే దయ అనేది నీ స్వభావమే, నిప్పుకి వేరే వేరే ఏ విధంగా అయితే స్వభావము, కొండకి నీకు దయ కూడా అదే. నీకు గుణం కాదు, దయ అనేది నీకు గుణం కాదు, సహజమే. దయ అనేది నీ సహజమే. గిరి రూపమైన టీకరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల. ఇప్పుడు నాకు నా మనస్సు నాకు యజమానిగా ఉంటుంది, నా అహంకారం నాకు యజమానిగా ఉంటుంది, నా అహంకారం నాకు యజమానిగా ఉంటుంది. నా యజమాని నా యజమాని నాకు ఏ అహంకారం అయితే నాకు యజమానిగా ఉంటుందో దాన్ని బయటికి లాగి నువ్వు యజమానిగా ఉంటానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు యజమానిగా నాకు ఉంటే నేను బాగుపడతాను, కానీ నా అహంకారం నాకు యజమానిగా ఉంటే నేను ఎక్కడ బాగుపడతాను? ఏం చెప్తున్నాడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. నా అహంకారం నా అజ్ఞానం నాకు యజమానంగా ఉంటే నేను ఎలా బాగుపడతాను? అజ్ఞానాన్ని తప్పించి అహంకారాన్ని తప్పించి నువ్వు యజమానిగా ఉండి నా జీవితాన్ని తీర్చిదిద్దు. నువ్వు నాకు యజమానిగా ఉంటే నేను బాగుపడతాను, నా అహంకారం నాకు యజమానిగా ఉంటే నేను ఎలా బాగుపడతాను? దాన్ని తొలగించి నన్ను యజమానిగా ఉండి నాకు దారి చూపించు అరుణాచలేశ్వరుడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 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 నారాయణ నారాయణ నారాయణ. నారాయణ 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 ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. చిన్న అగ్గిపుల్ల పెద్ద గడ్డి మెట్టిని తగలబెట్టగలదు. అలాగే ఈ నారాయణ స్మరణ, శివస్మరణ లోపల అజ్ఞానం అనే గడ్డి మెట్టికి నొప్పి పెడుతుంది. నారాయణ 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 శాంతి 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 శాంతి.